మనుషుని కొరకు దేవుని ఉద్దేశము.
ఇన్ ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ జెనసిస్, ద వెరీ ఫస్ట్ పేజ్ ఆఫ్ ద బైబుల్, గాడ్ గివ్స్ us ద రీజన్ వై హీ క్రియేటెడ్ మ్యాన్.
ఆదికాండం మొదటి అధ్యాయంలో, బైబిల్ గ్రంథం యొక్క మొదటి పేజీలోనే దేవుడు మనిషిని సృష్టించిన కారణాన్ని మనకిచ్చాడు.
అండ్ ఇట్స్ బికాజ్ మ్యాన్ హెస్ కంప్లీట్లీ ఫర్గాటన్ అబౌట్ దాట్ దట్ థ్రూఅవుట్ ద వరల్డ్ మెన్ అండ్ విమెన్ ఫేస్ ప్రాబ్లమ్స్ ఫర్ విచ్ దే డోంట్ నో వాట్ ద సొల్యూషన్ ఇస్.
మనిషి దాన్ని గూర్చి పూర్తిగా మర్చిపోయాడు గనుక లోకమంతటా పురుషులు స్త్రీలు వారికి పరిష్కారం ఏంటో తెలియని సమస్యలను ఎదుర్కొంటారు.
They don't seem to find meaning and purpose in life.
వారు ఈ జీవితం యొక్క ఉద్దేశాన్ని అర్థాన్ని కనుక్కోలేకపోతున్నారు.
Well, you'll never find it till you come back to what God says in his word.
దేవుడు తన వాక్యంలో చెప్పేదాని యొద్దకు మీరు తిరిగి రానంత వరకు మీరు దాన్ని కనుక్కోలేరు.
యు నో ద బైబిల్ ఇస్ రియల్లీ లైక్ ఎ బుక్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్.
బైబిల్ గ్రంథము నిజానికి ఆదేశాలను కలిగి ఉన్న ఒక గ్రంథము వంటిది.
ఇఫ్ యు బై ఎ టేప్ రికార్డర్ ఆర్ ఎ వాషింగ్ మెషిన్ ఆర్ సమ్ ఎక్స్‌పెన్సివ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అలాంగ్ విత్ దట్ యు విల్ గెట్ ఎ లిటిల్ బుక్లెట్ విచ్ ఆర్ ద మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ హౌ టు యూజ్ దిస్ పర్టిక్యులర్ గ్యాడ్జెట్ దట్ యు హావ్ బాట్.
మీరు ఒక టేప్ రికార్డర్నో లేక వాషింగ్ మెషిన్నో లేక ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాన్ని కొంటే దానితో పాటు మీకు ఒక చిన్న పుస్తకం వస్తుంది. దానిలో మీరు కొన్న ఈ పరికరాన్ని ఎలా వాడాలో అని దాన్ని తయారు చేసిన వారి ఆదేశాలు సూచనలు ఉంటాయి.
అండ్ ఇఫ్ యు ఆర్ వైజ్ యు విల్ జస్ట్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ ఇన్ దట్ బుక్లెట్ ఎగ్జాక్ట్లీ.
మీరు జ్ఞానం గలవారైతే మీరు ఆ పుస్తకంలో ఉన్న సూచనలను ఖచ్చితంగా పాటిస్తారు.
అండ్ ఇఫ్ యు ఆర్ వైజ్ యు విల్ జస్ట్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ ఇన్ దట్ బుక్లెట్ ఎగ్జాక్ట్లీ. You won't change a single thing because you realize what? You realize that the manufacturer knows better than you how that product was made, how it's supposed to run. If there are certain special warnings given saying don't do this and don't plug this in here and don't put a jack into this, I'm sure you would not experiment. You would just obey because you may blow up a 10,000 rupee or 20,000 rupee bit of equipment. And you don't want to lose that much money.
మీరు ఏ మార్పులు చేయరు, ఎందుకంటే దాన్ని తయారు చేసిన వారికి అది ఎలా తయారు చేయబడిందో, అది ఎలా పని చేయాలో, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇక్కడ పెట్టకూడదు అనే ఏమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో మీకంటే ఎక్కువ తెలుసని గ్రహిస్తారు. మీరు ప్రయోగాలు చేయరని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీరు ఆదేశాలకు లోబడతారు, లేకపోతే మీరు 10-20 వేల రూపాయల పరికరాన్ని పాడు చేస్తారు. మీరు అంత డబ్బును పోగొట్టుకోవాలని కోరు.
యు వుడ్ ఎక్స్‌పెరిమెంట్ విత్ థింగ్స్ విచ్ ఆర్ చీప్ పర్హాప్స్ బట్ నాట్ విత్ సంథింగ్ ఎక్స్‌పెన్సివ్.
బహుశా చవకైన వాటితో మీరు ప్రయోగాలు చేస్తారేమో, కానీ ఖరీదైన వాటితో కాదు.
నౌ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ యువర్ లైఫ్, ఎ హ్యూమన్ లైఫ్?
అయితే మీ జీవితం, మానవ జీవితం యొక్క విలువ ఏమిటి?
Far more than 20,000 rupees, far more than many lakhs. In fact, once Jesus said, what shall it profit a man if he gains the whole world and loses his own soul? So there he took a balance and placed the whole world and all its wealth and all its glory and honor on one side and one human soul on the other side.
అది 20,000 కంటే లక్షల కంటే విలువైనది. నిజానికి ఒకసారి యేసు ఏం చెప్పాడంటే, ఒకడు లోకమునంతా సంపాదించుకొని చివరకు తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి లాభము? అక్కడ ఆయన ఒక త్రాసు తీసుకుని లోకమంతటినీ, దాని సంపదనంతటినీ, దాని మహిమను ఘనతనంతటినీ ఒక ప్రక్క ఉంచి మరో ప్రక్క మానవ ప్రాణాన్ని ఉంచాడు.
And he said that one human soul was heavier. It weighed more than all the world.
ఆ ఒక మానవ ప్రాణము ఎక్కువ బరువైందని ఆయన చెప్పాడు. అది లోకమంతటి కంటే ఎక్కువ బరువైనది.
సో యు ఆర్ వెరీ వాల్యుబుల్. దెన్ హౌ ఇస్ ఇట్ దట్ మ్యాన్ హూ సో వాల్యుబుల్ ఇస్ సో కేర్లెస్ విత్ ఫాలోయింగ్ హిస్ మేకర్స్ ఇన్స్ట్రక్షన్స్ వెన్ ఇట్ కమ్స్ టు హౌ టు రన్ హిస్ లైఫ్?
కనుక మీరు ఎంతో విలువైన వారు. అలాగైతే ఎంతో విలువైన మనిషి తన జీవితాన్ని ఎలా జీవించాలో అన్న విషయం వచ్చేసరికి తనను చేసిన వాని ఆదేశాలను పాటించడంలో ఎంతో అజాగ్రత్తగా ఉంటాడు.
That's the tragedy. If you want to know why there's so much chaos in the world and why things have gotten a real mess, here's the answer.
అదే విచారకరమైన విషయం. ఈ లోకం ఎందుకు ఇంత అస్తవ్యస్తంగా ఉందో, పరిస్థితులు ఎందుకు ఇంత గందరగోళంగా ఉన్నాయో మీకు తెలుసుకోవాలనుందా? ఇదే సమాధానము.
God gave man certain instructions and he never followed it.
దేవుడు మనిషికి కొన్ని ఆదేశాలను ఇచ్చాడు, కానీ అతడు వాటిని ఎప్పుడూ పాటించలేదు.
And that's the reason for confusion in the world, in individual lives, in families, and between nations.
లోకంలోను, వ్యక్తిగత జీవితాలలోను, కుటుంబాలలోను, దేశాల మధ్య గందరగోళానికి అదే కారణం.
So let's look at Genesis chapter 1.
కనుక మనం ఆదికాండము 1వ అధ్యాయాన్ని చూద్దాము.
We read here about the time when God made different things on this earth. Each day he made something new. But whenever he made any of these things, he never told us the purpose with which he made them.
ఇక్కడ మనం దేవుడు భూమి మీద అనేకమైన వాటిని చేసిన సమయం గురించి చదువుతాము. ప్రతిరోజు ఆయన ఏదో ఒక క్రొత్తదాన్ని చేశాడు, కానీ ఆయన వాటిని చేసినప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో వాటిని చేశాడో మనకు చెప్పలేదు.
ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ డే హీ క్రియేటెడ్ లైట్. వాట్ వాస్ ద పర్పస్? వెల్, వీ డోంట్ నో, వీ కెన్ గెస్. బట్ గాడ్ నెవర్ సెడ్ వాట్ ద రీజన్ వాస్.
ఉదాహరణకు మొదటి రోజున ఆయన వెలుగును సృష్టించాడు. ఉద్దేశం ఏంటి మనకు తెలియదు. మనం ఊహించుకోగలము, కానీ దేవుడు కారణమేంటో మనకు ఎప్పుడూ చెప్పలేదు.
The next day he created the heavens. No purpose mentioned. The next day he created the dry land and the plants and the trees. No purpose mentioned. And so on.
మరుసటి రోజు ఆయన ఆకాశాన్ని చేశాడు. దాని ఉద్దేశం పేర్కొబడలేదు. మరుసటి రోజు ఆయన ఆరిన నేలను, మొక్కలను, చెట్లను సృష్టించాడు. కానీ ఉద్దేశం పేర్కొబడలేదు.
And so on with the animals too, and the fish and the birds. But when it came to making man, finally.
అలాగే జంతువుల విషయంలో, చేపలు, పక్షుల విషయంలో కూడా. కానీ ఆయన చివరిగా మనుషుణ్ణి చేయడానికి వచ్చేసరికి,
Before he even started making man, he said, Let us make man in our image, according to our likeness.
ఆయన మనుషుణ్ణి చేయడం మొదలుపెట్టకముందే మనుషులను మన స్వరూపమందు మన పోలిక చొప్పున చేయుదామని ఆయన చెప్పాడు.
And let them rule over the fish of the sea, over the birds of the sky. So we see the first purpose with which God created man was that man should show forth the likeness of God.
వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను ఏలుదురుగాక అని చెప్పాడు. కనుక దేవుడు మనిషిని చేసిన మొదటి ఉద్దేశము మనిషి దేవుని పోలికను కనుపరచడానికని మనం చూస్తాము.
That means if man moved around, you could see what God was like.
దాని అర్థము మనిషి సంచరించినప్పుడు దేవుడు ఎటువంటి వాడో మీరు చూడగలరు.
Because God is a spirit and invisible, God wanted his character to be manifested through a created being.
దేవుడు ఆత్మయై ఉన్నాడు. ఆయన అదృశ్యమైన వాడు గనుక దేవుడు తన స్వభావాన్ని ఒక సృష్టించబడిన వాని ద్వారా ప్రత్యక్షపరచాలనుకున్నాడు.
Now, in an earlier study, we had considered how God had made the angels before he made man.
ఒక ముందు ధ్యానంలో దేవుడు మనిషిని చేసే ముందు దూతలను చేశాడని మనం చూచాము.
But there is no evidence in the Bible that God made the angels in his image.
కానీ దేవుడు దూతలను తన స్వరూపంలో చేశాడనటానికి బైబిల్లో ఆధారం లేదు.
No angel could manifest the likeness of God.
ఏ దూత దేవుని పోలికను ప్రత్యక్షపరచలేడు.
That is a unique privilege that God gave to man.
అది దేవుడు మనిషికి ఇచ్చిన విశిష్టమైన ఆధిక్యత.
Man was made in the likeness of God to show forth God's own image and character.
మనిషి దేవుని పోలిక చొప్పున చేయబడ్డాడు. దేవుని స్వరూపాన్ని తన స్వభావంలో కనపరచడానికి చేయబడ్డాడు.
Once we understand this, we will see that the whole purpose of Jesus dying for us and redeeming us was in order that we might be brought back to God's original purpose for us.
మనం దీన్ని అర్థం చేసుకుంటే యేసు మన కొరకు మరణించడానికి, మనలను విమోచించడానికి గల కారణం మనలను దేవుడు మన కొరకు కలిగి ఉన్న అసలైన ఉద్దేశానికి తిరిగి తీసుకురావడానికే అని మనం చూస్తాము.
Now supposing we were to draw this in graphical form.
మీరు దీన్ని ఒక చిత్రపటంగా గీశారనుకోండి.
Think of God's purpose for man being like a straight line going slightly upwards because God's purpose for man was progressive.
మనుషుని పట్ల దేవుని ఉద్దేశము పైకి వెళ్ళే ఒక తిన్నని గీత వలె ఉంటుంది. ఎందుకంటే మనుషుని పట్ల దేవుని ఉద్దేశము పురోగతితో అంటే అభివృద్ధితో కూడినది.
అండ్ దాట్ వాస్ గాడ్స్ పర్పస్ దట్ మ్యాన్ షుడ్ ప్రోగ్రెస్ అండ్ హి హస్ ఎ స్ట్రెయిట్ లైన్ గోయింగ్ అప్వర్డ్.
అదే దేవుని ఉద్దేశము, మనుషుడు అభివృద్ధి సాధించాలని, ఆ తిన్నని గీత పైకి వెళ్ళాలని.
బట్ సమ్వేర్ అట్ ద బిగినింగ్ ఆఫ్ దట్ స్ట్రెయిట్ లైన్ ఆడమ్ ఫెల్, సో హి నెవర్ ప్రోగ్రెస్డ్, హి జస్ట్ డిప్డ్ స్ట్రెయిట్ డౌన్, లెట్ దట్ లైన్ గో డౌన్ ద ఫాల్.
కానీ ఆ గీత మొదట్లో ఆదాము పడిపోయాడు కనుక అభివృద్ధి సాధించలేదు. అతడు ఆ గీతను క్రిందకు వెళ్ళేటట్లు చేశాడు. అదే మనిషిడి పతనం.
What did Jesus do? He came down to the pit where man was and lifted him back up to that straight line.
యేసు ఏం చేశాడు? ఆయన మనిషిడున్న ఆ గుంటలోకి దిగి వచ్చి అతన్ని తిరిగి ఆ తిన్నని గీత యొద్దకు లేవనెత్తాడు.
Now man has been brought back to that straight line of God's purpose for man.
ఇప్పుడు మనిషిడు దేవుడు మనిషిని కొరకు కలిగి ఉన్న ఉద్దేశమైన ఆ తిన్నని గీత యొద్దకు తీసుకురాబడుతున్నాడు.
So the whole purpose of God for man is not fulfilled in Jesus lifting us up from our sin and our failure. No.
కనుక దేవుడు మనిషిని కొరకు కలిగి ఉన్న పూర్తి ఉద్దేశము యేసు మనలను మన పాపము నుండి మన ఓటము నుండి లేవనెత్తడంలో నెరవేర్చబడలేదు.
That's only bringing us back to the place where Adam was when he fell.
అది కేవలం మనలను ఆదాము పడిపోక ముందు ఉన్న స్థలం యొద్దకు తిరిగి తీసుకురావడమే.
It's restoring the failure of Adam, bringing man back to the place.
అది ఆదాము యొక్క వైఫల్యాన్ని పునరుద్ధరించడం, మనుషుడు పడిపోక ముందున్న స్థలములోకి తిరిగి తీసుకురావడం.
Where he was before he fell. But then now we need to understand what is God's purpose, what's the straight line? That is to reflect his likeness.
ఇప్పుడు మనం దేవుని ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తిన్ననైన గీత ఏమిటి? అది ఆయన పోలికను ప్రతిఫలింపజేయడము.
So it's not enough to say that your sins are forgiven.
కనుక మీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పడం సరిపోదు.
Many Christians are just happy saying, well, my sins are forgiven.
మా పాపాలు క్షమించబడ్డాయని అనేక మంది క్రైస్తవులు సంతోషపడతారు.
That's like saying, well, God lifted me up from the pit and brought me up to the straight line. But what about progressing along that straight line? We need to understand what that means.
అది దేవుడు నన్ను గోతిలో నుండి లేవనెత్తి ఈ తిన్నని గీత యొద్దకు పైకి తీసుకువచ్చాడని చెప్పినట్లుంటుంది. కానీ ఆ గీత వెంబడి ముందుకు వెళ్ళడం సంగతి ఏంటి?
It means growing in likeness to Jesus Christ.
దాని అర్థాన్ని మనం గ్రహించాలి. అది యేసుక్రీస్తు స్వరూప్యంలోకి ఎదగడము.
You know, when Jesus came to earth, he didn't come only to die for the sins of the world.
యేసు భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన లోక పాపాల కొరకు మరణించడానికి మాత్రమే రాలేదు.
That was only part of his purpose in coming to earth.
ఆయన భూమి మీదకు వచ్చిన ఉద్దేశంలో అదొక భాగం మాత్రమే.
His death on the cross was just an act of one day, 6 hours, and that was it.
సిలువలో ఆయన మరణము ఒక్క రోజు చేసిన కార్యము, 6 గంటలు అంతే.
And he died and he was buried and he rose again on the third day.
ఆయన మరణించి పాతి పెట్టబడ్డాడు, ఆయన 3వ దినమున తిరిగి లేచాడు.
But the life that he lived for 33 years, what was that supposed to demonstrate?
కానీ ఆయన 33 ఏళ్ల పాటు జీవించిన జీవితం దేన్ని ప్రదర్శించడానికి?
That was supposed to demonstrate how God wanted man to live on this earth.
అది దేవుడు మనుషుణ్ణి భూమి మీద ఎలా జీవించాలనుకున్నాడో ప్రదర్శించడానికి.
Jesus' life was a demonstration of how God wanted man to live.
యేసు యొక్క జీవితము దేవుడు మనుషుణ్ణి ఎలా జీవించాలని కోరుకున్నాడో ప్రదర్శించింది.
So, if you want to know how you're supposed to live, it's very easy. You just got to look at the life of Jesus Christ as described in the Bible, and there you have, not just in words, but a living demonstration.
కనుక మీరు ఎలా జీవించాలో మీరు తెలుసుకోవాలనుకుంటే అది చాలా తేలిక. యేసుక్రీస్తు యొక్క జీవితం బైబిల్లో ఎలా వర్ణించబడిందో మీరు చూస్తే చాలు. అక్కడ మీకు మాటల్లో మాత్రమే కాక ఒక సజీవ ప్రదర్శన ఉంది.
See, in the Old Testament, there was no example that God gave man.
చూడండి, పాత నిబంధనలో దేవుడు మనుషునికి ఎటువంటి మాదిరిని ఇవ్వలేదు.
God gave commandments. Everybody knows the Ten Commandments, which is also a picture of how God wanted man to live. But it was a very faint picture.
దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు. 10 ఆజ్ఞలు అందరికీ తెలుసు. దేవుడు మనిషిని ఎలా జీవించాలని కోరుకున్నాడో అనడానికి ఇవి కూడా ప్రతీకగా ఉన్నాయి. కానీ అది చాలా అసంపూర్ణమైన, పేలవమైన ప్రతీక.
వెరీ వెరీ ఇన్కంప్లీట్. ఆల్ ద లాస్ దట్ గాడ్ గేవ్ మ్యాన్ అబౌట్ మ్యూచువల్ రిలేషన్షిప్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ వర్ ఆల్ అ ఫెయింట్ పిక్చర్ వెన్ జీసస్ సమ్డ్ అప్ ది ఓల్డ్ టెస్టమెంట్ లా విత్ దీస్ టూ వర్డ్స్.
పరస్పర సంబంధాలను గుర్చి, ఇంకా వేరే వాటిని గుర్చి దేవుడు మనుషునికిచ్చిన నియమాలన్నీ ఒక పేలవమైన ప్రతీక మాత్రమే. యేసు పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని ఈ రెండు వాక్యాలలో కుదించాడు.
He said the whole law can be summed up in, you shall love the Lord your God with all your heart, soul, strength and mind, and you shall love your neighbor as yourself. In those two words, those two sentences, the entire duty of man is summed up.
ధర్మశాస్త్రాన్ని అంతా ప్రభు అయిన నీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ మనస్సుతో ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అన్న రెండు మాటల్లో చెప్పొచ్చని ఆయన చెప్పాడు. ఆ రెండు వాక్యాలలో మనిషిని బాధ్యత అంతా కుదించబడింది.
బట్ ఇట్స్ ఫార్ బెటర్ టు హ్యావ్ ఎన్ ఎగ్జాంపుల్ హూ షోస్ అస్ హౌ దిస్ ఇస్ టు బి డన్.
కానీ దీన్ని ఎలా చేయాలో చూపించే ఒక మాదిరిని కలిగి ఉండటం ఎంతో మెరుగైన విషయం.
See, if I were to try and teach you swimming, there are two ways in which I could do it.
చూడండి, నేను మీకు ఈత నేర్పించాలనుకుంటే నేను దాన్ని రెండు విధాలుగా చేయొచ్చు.
One is, I could explain to you on a blackboard how you must move your hands and how you must move your legs and draw certain diagrams on the blackboard and tell you to do all that.
ఒకటి, నేను ఒక రాత బల్ల మీద మీ కాళ్ళను చేతులను ఎలా ఆడించాలో వివరించి కొన్ని బొమ్మలు వేసి అలా చేయాలని చెప్పొచ్చు.
And then say, okay, now go and jump in the river and follow the instructions that you saw on the blackboard and swim.
ఆ తర్వాత, సరే ఇప్పుడు వెళ్ళి నువ్వు ఆ రాత బల్ల మీద చూచిన ఆదేశాలను పాటించి ఈత కొట్టు అని చెప్పొచ్చు.
But you're not going to learn to swim that way. Even if you study very carefully all the diagrams I drew on the blackboard, you'll still probably drown. That's a very poor way.
నువ్వు ఎలా ఈత కొట్టాలో నేర్చుకోలేవు. నేను ఆ రాత బల్ల మీద వేసిన బొమ్మలను, ఆదేశాలను నువ్వు చాలా జాగ్రత్తగా చదివినా కూడా నువ్వు బహుశా మునిగిపోతావు. అది చాలా తప్పు పద్ధతి.
But if I were to take you to the river and say, well, now just watch me as I swim. Just do exactly what I do. That's the way you will learn.
కానీ నేను నిన్ను నది వద్దకు తీసుకువెళ్ళి నేను ఈత కొడుతున్నప్పుడు నన్ను చూచి నేను చేసినట్టే ఖచ్చితంగా చెయ్యి అని చెప్తే ఆ విధంగా నువ్వు నేర్చుకుంటావు.
You see, instruction is never as good as example.
చూడండి, ఉపదేశము ఒక మాదిరి ఉన్నంత మెరుగైనది కాదు.
Any amount of instruction on any subject is never as good as example.
ఏ అంశం మీదైనా ఎంత ఉపదేశం ఇచ్చినా అది ఒక మాదిరి ఉన్నంత మేలైనది కాదు.
We can say the Old Testament was instruction. The New Testament, we have an example.
పాత నిబంధన ఉపదేశమని, క్రొత్త నిబంధనలో మనకు మాదిరి ఉందని మనం చెప్పొచ్చు.
Jesus Christ demonstrated through his life what it means to be a human being, to how we're supposed to live.
యేసు క్రీస్తు తన జీవితం ద్వారా మనిషిగా ఉండటం అంటే ఏమిటో, మనం ఎలా జీవించాలో ప్రదర్శించాడు.
So when the Bible says we are not under the law now, what does it mean?
కనుక బైబిల్ గ్రంథము మనమిప్పుడు ధర్మశాస్త్రము క్రింద లేము అన్నప్పుడు దాని అర్థం ఏంటి?
It means we don't need the blackboard now because we've got an example in Jesus Christ. But if you don't have Jesus Christ as your example, then you certainly need to go back to the law.
దాని అర్థము మనకు యేసుక్రీస్తు జీవితంలో ఒక మాదిరి ఉంది కాబట్టి మనకిప్పుడు రాతబల్ల అవసరం లేదని. కానీ మీ మాదిరిగా మీరు యేసుక్రీస్తును కలిగి లేకపోతే మీరు నిశ్చయంగా ధర్మశాస్త్రం యొద్దకు వెళ్ళవలసిన అవసరం ఉంది.
The mistake that a lot of Christians have made is they say we are free from the law. We don't need the Ten Commandments. We don't need the instructions of God. Fine. Provided Jesus Christ has become your example.
అనేక మంది క్రైస్తవులు చేసే పొరపాటు ఏంటంటే మేము ధర్మశాస్త్రము నుండి విడుదల పొందాము, మాకు 10 ఆజ్ఞలు అక్కర్లేదు, మాకు దేవుని నుండి ఉపదేశము అక్కర్లేదు అని చెప్తారు. అది మంచిదే, అయితే యేసుక్రీస్తు మీకు మాదిరి అయి ఉండాలి.
బట్ ఇఫ్ జీసస్ హస్ నాట్ బికమ్ యువర్ ఎగ్జాంపుల్ దెన్ యు నీడ్ టు నీడ్ ద లా వెరీ మచ్ సో.
యేసుక్రీస్తు మీకు మాదిరిగా లేకపోతే మీకు ధర్మశాస్త్రము తప్పనిసరిగా అవసరము.
And so what does it mean to come under grace, to be free from the law?
Kanuka ika dharma shastramunaku kaaka krupaku loanavadam ante enti?
It means that I have now seen Jesus as my example, who lived on earth manifesting the nature of God so perfectly that he turned around to his disciples just before he went to the cross and said, if you have seen me, you have seen the Father.
Ante nenu ippudu యేసును నా మాదిరిగా చూచాను. ఆయన భూమి మీద జీవించి దేవుని స్వభావాన్ని ఎంత పరిపూర్ణంగా ప్రత్యక్షపరిచాడంటే ఆయన సిలువ ఎద్దకు వెళ్లే ముందు తన శిష్యుల వైపు తిరిగి మీరు నన్ను చూస్తే తండ్రిని చూచినట్లే అని చెప్పాడు.
If you have seen the way I've lived, what I lived for, you have seen what God is like, you have seen that God is kind, you have seen that God is pure, he's holy, loving, humble, everything.
నేను జీవించిన విధానం, నేను దేని కొరకు జీవించానో మీరు చూస్తుంటే మీరు దేవుడు ఎలాంటి వాడో చూస్తుంటారు. దేవుడు దయాళుడని, పవిత్రుడని, ప్రేమగలవాడని, దీనుడని మీరు చూస్తుంటారు.
And our calling now is to show forth that same nature of God, you know, what we read in Genesis 1:26, God's original plan for man to reflect his likeness, to manifest his nature.
ఇప్పుడు మన పిలుపు దేవుని యొక్క ఆ స్వభావాన్ని కనపరచడమే. అది మనం ఆదికాండము 1:26లో చూచిన విధంగా దేవుని పోలికను ప్రతిఫలింపజేయడానికి, ఆయన స్వభావాన్ని ప్రత్యక్షపరచడానికి దేవుడు మనిషి కొరకు కలిగి ఉన్న అసలైన ప్రణాళిక.
Now that calling comes to you and me, and this is why God's given us the Holy Spirit.
ఇప్పుడు ఆ పిలుపు నీకు నాకు వస్తుంది. ఇందుచేతనే దేవుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు.
So that through the power of the Holy Spirit we can show forth God's nature in our daily life.
ఆ విధంగా మనం పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మన అనుదిన జీవితంలో దేవుని స్వభావాన్ని మనం కనపరచగలము.